సందేశమే ఆదేశం. భగవాన్ బాబావారి దివ్య ప్రబోధలపై శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి విశ్లేషణ.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం, వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. తురియాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్నిశైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం. ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మే పరమ మాహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ శ్రీ సత్యసాయి సందేశామృతం అనబడేటువంటి ఒక మహత్తరమైనటువంటి జ్ఞానభూమికని ఏర్పాటు చేసుకుని సర్వదేవత అతీత స్వరూపమైనటువంటి స్వామి యొక్క వచనామృతాన్ని ఈ ప్రపంచానికి పంచాలి అనేటువంటి ఒక దివ్య సంకల్పంతో, భగవాన్ అనుగ్రహంతో కోటి సమితి హైదరాబాద్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. స్వామి అనుగ్రహం లేనిదే అంటే పరబ్రహ్మ అనుగ్రహం లేకపోతే జీవుడు కదలలేడు, ఆకే కదలదు, ఇంద్రియాలు కదలవు, సంకల్పాలు పుట్టవు, మనసు ఆలోచించటం ప్రారంభించదు. కనుక ఈ జరుగుతున్నదంతా ఒక భగవల్లీల, భగవంతుడు ఆడుకునేటువంటి ఒక అందమైనటువంటి ఆటలో ఇది కూడా ఒక భాగమే. ఇందులో అంటున్నవాడు వాడే, వింటున్నవాడు వాడే, అనిపిస్తున్నవాడు వాడే, సర్వం కల్విదం బ్రహ్మ. మరి అంతా వాడే అయినప్పుడు ఇదంతా ఎందుకు అని, ఇదంతా ఉంది గనకనే వాడు కావలసి వచ్చాడు. ఇంత సృష్టి చేయగలిగిన వాడు ఎలా ఉంటాడు, దాని తత్వమేమిటి, ఆ విచారధారలోకి సాధకుడు ఎలా వెళ్లాలి, ఇవన్నీ మౌలికమైనటువంటి ప్రశ్నలు. కనీసం జీవన చరమాంకం చేరుకునేటప్పటికైనా సమాధానం పొందవలసినటువంటి ప్రశ్నలు ఇవి. అయితే దేహధారి అయినటువంటి మానవుడికి సందేహాలు ఎప్పుడూ ఉంటాయి. తనువు తెల్లవారవచ్చునేమో గాని సందేహాలు మాత్రం ఆగవు. అవి పుడుతూ ఉంటాయి, తీరుతూ ఉంటాయి, తీరుతున్న కొద్దీ పుడుతూ ఉంటాయి, పుడుతున్న కొద్దీ మళ్లీ పునరావృత్తి రహితంగా ఆవృత్తంగా నడుస్తూనే ఉంటాయి. గనక ఈ సందేహాలకి సమాధానం వెతుక్కునే కంటే ఏది కంటకు కనపడుతున్నదో, ఏది అనుభవంలోకి వస్తున్నదో, దేని వలన ఈ వ్యాపారమంతా జరుగుతున్నదో, అంటే దైహిక మానసిక ఆధ్యాత్మిక అంతరంగ యోగ వ్యాపార ప్రక్రియ అంతా ఎట్లా కొనసాగుతున్నదో తీవ్రమైనటువంటి ఒక తపన చేత, స్వాధ్యాయం చేత, సద్గోష్ఠి చేత, సమ్యక్ సంకీర్తన చేత, దివ్య భావనా గరిమ చేత, జన్మజన్మాంతర సంస్కార విశేషం చేత, అవకాశం చేత, ప్రాప్తి చేత, కడగా దైవానుగ్రహం చేత సాగేటువంటి ప్రక్రియ అంతా కూడా మనల్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నమే. ఈ ప్రపంచం మొత్తాన్ని తెలుసుకుని ప్రయోజనం ఏం లేదు, విషయాలు తెలుస్తాయి అంతే. మనల్ని మనం తెలుసుకోవనే ప్రయత్నంలో గనక ఈ ప్రపంచాన్ని తెలుసుకోవటం మొదలు పెడితే ఈ ప్రపంచం యొక్క స్థితి మనకు అర్థమై మనం కూడా దానిలోనే భాగం గనక ఈ స్థితికి మూలమైనటువంటి కర్త ఎవరు అన్న ప్రశ్న వస్తుంది. ఆ కర్త భగవంతుడు అనొచ్చు, శక్తి అనొచ్చు, కరెంట్ అనొచ్చు, ఫ్లూయిడ్ అనొచ్చు, బ్రహ్మం అనొచ్చు, పరబ్రహ్మం అనొచ్చు, దానికి ఏ పేరు పెట్టుకున్న అభ్యంతరం లేదు. కాని ఉన్నది ఒక్కటే, అది అఖండము, చిద్ఘనము, అనంతము, అచ్యుతము, అనాహతము, అప్రమేయము, అచింత్యము అయినటువంటి ఒక ఆత్మే బ్రహ్మపదార్థంగా ఈ సర్వసృష్టికి మూలమై, ఈ సర్వసృష్టికి కూడా చరమమై కొనసాగుతున్నటువంటి దివ్యమైనటువంటి మహాసన్మంగళ వేళ మళ్లీ మార్గశిరమాసంలో రెండో రోజున ఈ వచనామృతం అనేటువంటి దాన్ని స్వామి పరంగా మనం కొంత విచారణ చేసుకోవాలి. ఎందుకంటే సత్యసాయి భగవానుడు ఒక అవతారం పరిసమాప్తం అయినా భౌతిక స్థాయిలో ఇంకా స్వామి ఎందుకొచ్చారో, వచ్చి ఏం చేశారో, మనల్ని ఏం చేయమని చెప్పారో, ఏం చేస్తే మనకు ఆనందం కలుగుతుందో, ఈ తాత్వికమైన ప్రశ్నలు మనం పెద్దగా వేసుకున్నట్టు లేదు. స్వామి ఉంగరం ఇచ్చారు, స్వామి గొలుసు ఇచ్చారు, స్వామి రోగం పోగొట్టారు, స్వామి బాగున్నారు, స్వామి చాలా అందంగా ఉన్నారు, అయ్యో స్వామి పెద్దవారైపోయారు, ఇట్లా మన మానసికమైనటువంటి భావనలో స్వామిని అనుభవిస్తూ వెళ్లిపోయినాను తప్ప, లేదు కొన్ని కష్టాలు తీరినప్పుడు ఈయన దేవుడే అనుకున్నాం, తీరనప్పుడు కాదని కూడా అనుకున్నాం. ఈ రెండూ సత్యం. వీటినన్నింటినీ దాటి ఒక పరాస్వరూపమైనటువంటి ఈశ్వరీయమైనటువంటి తత్వం ఒక సాకార సగుణ స్వభావంగా అవనీ సంచారానికి గనక వచ్చినట్లయితే, దాన్ని మనం దర్శించినట్లయితే, దాంతో మనం సంభాషించినట్లయితే, దాన్ని తాకినట్లయితే మనలో కలిగేటువంటి పరిణామం ఏమిటి? అసలు ఏమైనా ఉన్నదా? లేదు. ఒక మహాపురుషుణ్ణి, ఒక సత్పురుషుణ్ణి, ఒక అందగాణ్ణి, ఓ గొప్పవాణ్ణి చూసి వచ్చేశామా? ఇలా కాలాన్ని మనం చల్లగొట్టుకున్నామా అనేవి తాత్వికమైనటువంటి భూమికలో మనం విచారణ చెయ్యాలి. ఇవి గనక చేయకపోయినట్లయితే, భగవాన్ రమణులన్నట్లుగా ప్రపంచమంతా ఎరిగి నిన్ను నీవు ఎరుగకపోతే ఎట్లా? నిన్ను నీవు ఎరిగినట్లయితే సర్వ ప్రపంచాన్ని ఎరిగినట్లే గదా, అది గదా నిజమైన ఎరుక అన్నారు. ఎరుక అంటే స్వస్వరూపానుసంధానమే, మనల్ని మనం దర్శించుకోవటం కోసమే ఏర్పడినటువంటి దివ్యమైనటువంటి విధానం. నిన్న అనుకున్నాం, ధ్యానంలో ఉండి రాముడు కనిపించాడు, కృష్ణుడు కనిపించాడు అంటే మనకేం లాభం? ఆ ధ్యానంలో కూడా మనకి మనం కనిపించాలి, ఇంకా మనల్ని మనం చూసుకోలే. మనల్ని మనం అద్దంలో చూసుకున్నాం. ఎలా చూసుకున్నామంటే, పాంచభౌతిక దేహాన్ని మళ్లీ మరోసారి చూసుకున్నాం. ప్రతిబింబాన్ని చూసి బింబాన్ని మనం దిద్దుకుంటూ కొంత ప్రయత్నం చేశాం. విశ్వం దర్పణ దృశ్యమానగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. ఆ స్వాత్ ఆత్మ ఆనంద స్థితిలోకి జీవుడు వెళ్లాలి. ఆ వెళ్లటానికి స్వామి గంభీరమైన మాటలు చెప్పారు. అలతి అలతి పదాలతో ఈ జగత్తుకి ఒక మార్గనిర్దేశనం కూడా చేశారు. ఈ మార్గనిర్దేశనంలో నాలుగు వాక్యాలు మనం ఎన్నుకున్నాం ఈ నాలుగు రోజులకి. ఈ నాలుగు వాక్యాలలో చాలా ప్రధానమైనటువంటిది లవ్ ఆల్, రెండవది సర్వ్ ఆల్, మూడవది హెల్ప్ ఎవర్, నాలుగవది హర్ట్ నెవర్. ఈ నాలుగు కూడా నాలుగు మహాపరిసత్యాలుగా భావన చేసినటువంటి వాడికి ఈ లవ్ ఆల్ అనేటువంటి భావన సామాన్యుడు అందుకోగలడా? అందుకోవాలి, అది సందేశం. అందుకని తీరాలి, అది ఆదేశం. అందుకోకపోతే మానవ జన్మ వృధా, ఇది ఉపదేశం. కాబట్టి ఉపదేశ, సందేశ, ఆదేశాల మూడింటినీ కూడా స్వామి ఒక్క వాక్యంలో లవ్ ఆల్ అన్నారు. ఇదేమి సనాతనమైన మాటగా అనిపించటం లేదే, ఇది మన భాషగా లేదే అని అనుకోక్కర్లేదు. చాలా కాలం క్రితం అసేతు సీతాచలం ఒక అమృత భాషగా, నిజానికి వాడుక భాషగా ఉన్నటువంటి సంస్కృతం కాలగమనంలో వెనకబడిపోయిన కారణంగా అనేకమైనటువంటి అనివార్యమైనటువంటి సహజమైనటువంటి పరిణామ గతిలో ఈ ప్రపంచమంతా ఒక రూపాంతరీకరణం చెందుతున్నటువంటి వేళ అభివ్యక్తి కోసం ఏర్పడినటువంటి ఒక భాష, అంతర్జాతీయమైనటువంటి భాషలో స్వామి ఉపదేశాన్నిచ్చారు. లవ్ ఆల్ అని స్వామి అన్నంత మాత్రాన ఆయన దివ్యత్వానికి వచ్చిన లోటేం లేదు. ఎందుకంటే ప్రపంచమందరూ అందుకని అర్థం చేసుకుని ఆనందించి అనుభవించి అనుభూతి చెంది విభూతి స్థాయికి వెళ్లగలిగినటువంటిదే అభివ్యక్తికి ఒక ఉపకరణంగా భాషను మనం వాడుకోవాలి. అందుకే సత్యసాయి భగవానుడి నోట వినపడినటువంటి ఒక మాట ఏమిటంటే, భాషలో ఏమున్నది, అన్ని భాషలకి మూలం ఒకటున్నది. ఆ అన్ని భాషలకి మూలమేమిటంటే హృదయ భాష. హృదయమంటూ గనక నీ ఒక్కడి దాకా చేరుకోగలిగినట్లయితే జాతి మత వర్గ వర్ణములకు అతీతమైనటువంటి ఒక భావనా రేఖ పొడసూపి దానిలో నుంచి ఉత్పన్నమయ్యేటువంటి భావనలన్నీ కూడా భాషగా మారి ఆ భాష ద్వారా అభివ్యక్తి జరిగి పరస్పరము మాట్లాడుకునేటువంటి, అనుకునేటువంటి, అర్థం చేసుకునేటువంటి ఒకనొక సన్నివేశం ఏర్పడుతుంది గనక ఈ లవ్ ఆల్ అనేటువంటి దాంట్లో కేవలం రెండు పదాలున్నాయి, ఒకటి లవ్, రెండవది ఆల్. లవ్ ఆల్ అంటే అందరినీ ప్రేమిస్తే ఒకడే ఉంటాడని అని కాని, ఒకడిని ప్రేమిస్తే అందరినీ ప్రేమించినట్లయిన కాని అది అర్థం కాదు. లవ్ అంటే ఏమిటో ముందు తెలుసుకుంటే తర్వాత ఆల్ వైపు కసేపయ్యాక వెళదాం. మూడు బంధాలున్నాయి జీవుడికి. ఒకటి రాగబంధం, రెండవది అనురాగబంధం, మూడవది ప్రేమబంధం. రాగబంధంలో మనల్ని కన్నవాళ్లు, మనం కన్నవాళ్లు, మన తోబుట్టువులు, మన రక్త సంబంధీకులు, మన జ్ఞాతులు, కులగోత్రాల పరంగా ఏర్పడినటువంటి అసంఖ్యాకమైనటువంటి జనాళి అంతా కూడా రాగబంధంలో ఇమిడిపోయి ఉంటాయి. స్థితిగతులు మారినా, కాలం అనేకమైనటువంటి ఒత్తిళ్లు తెచ్చిన, కాలస్పర్శలో అనేక భిన్న రీతులు గోచరించిన, మారనటువంటి బంధము రాగబంధం. అంటాం బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ కదా. అంటే ఎన్ననుకోనివ్వండి, ఎన్నిసార్లు విడిపోనివ్వండి, ఎంత జరగనివ్వండి, వాడు మా అన్న అంటాడు. మహాభారతంలో కురుపాండవుల మధ్య ఒక సంగ్రామ ఖేళి జరుగుతున్నటువంటి సమయంలో సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్లే సమయంలో ఎవరెవరి సందేశం ఏమిటో చెప్పమని పాండవులను అడిగినప్పుడు ధర్మరాజు ఒక్క మాట చెప్పాడు, కృష్ణ నువ్వు ఏం మాట్లాడు, అక్కడికి వెళ్లి ఏం చెప్పు, ఏం చేయి, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, మాటలు అకడమిక్గా మాట్లాడుకోవలసి వస్తే వారు 100 మంది, మేము 5 గురమని అనుకుంటాం, కాని మాకు గనక ఏదైనా సంఘటన గనక సంభవించినట్లయితే, ఓ దుఃఖమో సుఖమో ఏర్పడినట్లయితే తాత్విక చింతనా భూమిక కంటే ముందే అధివాస్తవిక దృష్టితో మేము 100+5, 105 గురం మేము. కాబట్టి ఇరుపక్షాల యొక్క క్షేమాన్ని చూసే నీవు నీ రాయబారాన్ని నడిపించు అని ధర్మరాజు అడగటం వెనక రాగబంధమే ఉన్నది. ఆ రాగబంధం భారతంలో ప్రధానంగా ఎంతదాకా అంటే కురువంశమంతా నశించిపోయిన తర్వాత కూడా, ధర్మరాజు పట్టాభిషిక్తుడైన తర్వాత కూడా ప్రతిరోజు ధృతరాష్ట్రుడికి, గాంధారికి ధర్మరాజు వెళ్లి సేవలందించాడు. ఎందుకు అందించాడు? యుద్ధరంగంలో ప్రాణాలు పోగొట్టుకున్న ప్రతి కుటుంబం దగ్గరకు ధర్మరాజు వెళ్లాడా? వెళ్లలే. కాని ధర్మరాజు తన పెద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడి దగ్గరికి, పెద తల్లి అయినటువంటి గాంధారి దగ్గరికి రాజ్యం చేయటానికి, సభకు వెళ్లటానికి ముందు తెలతెలవారుతున్నటువంటి వేళ పెద తండ్రికి, పెద తల్లికి ఏం కావాలో అన్ని అవసరాలు తీర్చివచ్చాడు. ఇది చాలా కాలం సాగించాడు. ఇంతలోకే విదురుడు రానే వచ్చాడు. ఏదో ఒక రోజున వచ్చాడు. ఈ పరిణామాలన్నీ చూశాడు, చాలా జాగ్రత్తగా గమనించాడు. ధర్మరాజును పిలిచాడు. నువ్వు ఈ సేవ చెయ్యొద్దు అని ధర్మరాజుకి చెప్తే ధర్మరాజు వినడు, ధర్మరాజు చేస్తాడు. ఎందుకంటే రాగబంధానికి లోనైన వాడు గనక. ఇక మరి ఎవరికి చెప్పాలి? ఎవరికి అవసరమో, ఎవరికి చెప్తే ఈ పని ఆగిపోతుందో వాళ్ల దగ్గరికి వెళ్లాడు. ఆ వెళ్ళింది ధృతరాష్ట్రుడి దగ్గరకి, గాంధారి దగ్గరకి. రాజ్యమంతా ఉండి నీ కొడుకులంతా సుఖంగా ఉన్నటువంటి సమయంలో ఈ 5 గురు పాండవులు, కుంతి, ద్రౌపది అన్నం తిన్నారా అని పట్టించుకుని నీవు యుద్ధంలో అన్నీ పోగొట్టుకుని నీవింకా రాజువి కాదు. అయినా నిస్సిగ్గుగా ధర్మరాజు నుంచి ఈ సేవలు అందుకుంటున్నావే, ఎంతకాలము ఈ సేవ అందుకుంటూ ఉంటావు? దీనికెక్కడో ఒక చోట దీనిని ఆపే ప్రయత్నం చేయవా? భౌతికమైనటువంటి ఈ సుఖాలు, భౌతికమైనటువంటి ఈ సంతోషాలు, భౌతిక స్థాయిలో ఏర్పడేటువంటి ఈ భద్రత, ఇది మాత్రమే నీకు కావాలా? ఈ దేహం ఉంటుందా? ధృతరాష్ట్ర, నీవు ఒక పని చేయి. నీవు నీ భార్యతో సహా ఇంతకాలము నీవు పరమాత్మను గురించినటువంటి భావనే చేయలేదు గనక గంగానదీ తీరంలో చక్కగా వానప్రస్థ జీవితాన్ని గడుపు. వానప్రస్థము అంటే అడవికి వెళ్ళటం అనే ఒక అర్థం ఉన్నది. పరమచరమమైనటువంటి ఒక దశలో తీర్థయాత్రకు వెళ్లి ఒక ప్రవాహం, నది ప్రవహిస్తున్నటువంటి నది పక్కన గనక కూర్చున్నట్లయితే అది కూడా పరమోత్కృష్టమైనటువంటి ఒక వానప్రస్థ ఆశ్రమమే. ఈ వానప్రస్థాశ్రమంలో నీవు గనక అక్కడ ఉన్నట్లయితే నీవు స్వస్వరూపానుసంధానంతో, ప్రకృతితో అనుసంధానమై ఈ ప్రకృతి వలన ఏర్పడినటువంటి ఈ దేహము యొక్క స్థితిని నీవు ఎరిగి, ఓహో ఈ దేహాన్ని నేను ఎప్పుడో ఒకరోజు వదిలిపెట్టవలసిందే కదా, వదిలిపెట్టేలోగా నేను కురువంశానికి రాజునని, నూరుగురు కౌరవులకు తండ్రిగా ఉన్నానని, నా భార్య మహాపతివ్రత గాంధారి అని, ఇప్పుడు నా తమ్ముడు కొడుకులే రాజ్యం ఏలుతున్నారు గనక నాకు రాజ్యభాగం ఇంకా అనుభవించే హక్కున్నదని అనుకోకుండా, ఈ శరీరము ఎప్పుడో రాలిపోయేది గనక ఆ రాలిపోయేలోగా ఆత్మానుసంధానం చేసుకునే దిశగా పరమేశ్వరుడిచ్చినటువంటి శేష జీవితాన్ని ప్రకృతిపరం చేసుకున్నట్లయితే స్వ ఆత్మ అనుసంధానమై స్వ ఆత్మనిష్టలో ఉండి తనను తాను ఆత్మగా భావించుకుని, అంటే అహం బ్రహ్మాస్మి అనుకుని భావించుకున్నవాని వలె ఉండి అయమాత్మ బ్రహ్మ అయి తన లోపల ఉన్నటువంటి జీవ ప్రజ్ఞని పరమేశ్వర ప్రజ్ఞని ప్రకృతి ద్వారా సమన్వయం చేసుకుని, ఓహో నేనిప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మూడవ వాక్యం దాకా వచ్చాను గనక ఇక చివరకేం మిగిలిందంటే ఈ కదులుతున్న నీరు, కదలని ఆకాశం, ఈ భూమి ఆధారదేవత అయినటువంటి భూమి, ఈ సర్వ ప్రకృతి, ఈ అఖండ భారతం, ఆ సేతు సీతాచలమంతా కూడా ఇది ధర్మభూమిగా, కర్మభూమిగా, పుణ్యభూమిగా, తపోభూమిగా, జ్ఞానభూమిగా అనేక విధాలుగా ఉన్నటువంటి ఈ అణువు యందే నా శరీరము కలసిపోవుగాక, నేను అదైపోవుగాక అనేటువంటి ఒక సంకల్పంతో తత్త్వం అసి, అదే నేనై ఉన్నాను. అదే అంటే ఏ పరబ్రహ్మము కోసమై నేను ఉపాసన చేశానో, ఏ కంటికి కనపడనటువంటి ఒక బ్రహ్మ పదార్థాన్ని లోపల భావన చేసుకున్నానో, అటువంటిది ఈ రోజున నేనై ఉన్నాను తప్ప సూర్యుడి నుంచి సూర్యకిరణాలు ఎట్లా భిన్నం కావో, చంద్రుడి నుంచి వచ్చేటువంటి సుషుమ్నా కిరణాలు ఎట్లా భిన్నం కావో, ఈ అభిన్నమైన అద్వైత అద్వితీయ రమణీయ మనోజ్ఞ స్థాయిలో నేను నిలకడ చెంది స్థిమితం చెంది స్థిత ప్రజ్ఞామూర్తినై నేను సంస్థితుడనై పరిపూర్ణమైనటువంటి ఆనందాశ్చయంతో ఈ దేహాన్ని నేను వదిలిపెడుతున్నాననేటువంటి ఒక నిస్సంగత్వ నిర్మోహత్వ నిశ్చలత్వ మోక్ష అపేక్షతో జీవితాన్ని గడుపుతున్నాను అని సాధన గనక చేసుకోగలిగినట్లయితే అది పూర్ణ ప్రజ్ఞ అనుకోమని చెప్పాడు విదురుడు. విదురుడు గనక ఇన్ని మంచి మాటలు చెప్పాడు. విదురుడు కాకపోతే చెప్పేవాడు కాదు. విదురుడి పని ఏమిటయ్యా అంటే మంచి పని చేయమని చెప్పడమే, మంచి మాట చెప్పడమే. వినటం ఎవరిది? అందుకోవలసిన వాడు, అర్హత ప్రాప్తి యోగ్యత సమర్థత యోగము ఉన్నటువంటి వాడు, వాడు అందుకుంటాడు. ఈ అందుకోవలసిన వాడు అందించేవాడు కలిస్తే దాని పేరు యోగం. యోగం అంటే యోగాసనాలు కాదు, యోగం అంటే ఎవరిని మనం చూడవలసి ఉన్నదో, ఎవరి మాట వినవలసి ఉన్నదో, వారిని మనం దర్శించి స్పర్శించి సంభాషించి ఈ మూడు స్థాయిలను మనం ఈ జన్మలో పొంది తదనుగుణంగా గనక జీవించగలిగితే అది యోగత్వాన్ని పొందినట్లుగా లెక్క. ఈ పరమచరమ రమణీయమైనటువంటి యోగ భూమికలో ఈ సమస్త జగత్తు కూడా నిలకడ చెందాలన్నాడు విదురుడు. సరే, రాగబంధము యొక్క ఆ ప్రమాదపు టంచుదాకా వెళ్లాడు. ఎవరు? ధృతరాష్ట్ర మహారాజు. గాంధారిదేమున్నది, భర్త ఏమంటే అదే మాట. ఇది ఒక స్థాయి. నూరుగురు మనుషులు గనక ఉన్నట్లయితే, సాధకులున్నట్లయితే, అందులో సుమారుగా 90% రాగబంధంలోనే ఉంటారు. రాగబంధాన్ని దాటగలగటం అంత తేలికైన విషయం కాదు. ఎప్పుడైతే ఈ రాగబంధాన్ని దాటగలుగుతాడో అనురాగబంధం వైపు వెళతాడు. ఈ అనురాగబంధం యొక్క స్వరూపం ఏమిటని విచారణ గనక చేసినట్లయితే, తనవారు కాకుండా కాలగమనంలో పరిచయమై, కాలగమనంలో స్నేహితులై బంధువులై, తనవారుగా అనిపించుకున్న వారందరి పట్ల ఉండేటువంటి ఒక అపేక్షే అనురాగం. అంటే మనం ఉన్నాం, తల్లిదండ్రులు వేరు, కుటుంబం వేరు, నేపథ్యాలు వేరు, ఎవరిది వారిదే. కానీ ప్రపంచంలోకి వచ్చాక మనకు 100,000 మంది పరిచయం అయ్యారు. ఈ 100,000 మంది అనురాగ బంధానికి చెందినటువంటి వారు. వారి వలన మనకో, మన వలన వారికో ఏదో ఒకరోజు అవసరమో లాభమో ఉండాలి. లేకపోయినట్లయితే అనురాగాలు కూడా మారిపోతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. చాలా తీవ్రమైన గాఢమైనటువంటి ఒక మైత్రిలో ఉన్నటువంటి వాడు కూడా కొన్నాళ్లు, కారణం మనకు తెలియదు, వాళ్ళు విడిపోతూ ఉంటారు. రాగబంధంలో విడిపోయినట్లు కనిపిస్తారు, కానీ అక్కరకి కష్టానికి సుఖానికి అరుగు ఆ రాగబంధానికి చెందిన వారే మూగుతారు మనిషి చుట్టూ. అనురాగ బంధం వాడికి ఆ అవకాశం లేదు. వాడు రావచ్చు రాకపోవచ్చు. అంటే అనురాగ బంధం అనేటువంటిది కేవలము ఒక మానసికమైనటువంటి క్రీడగా కాక ఒక సామాజికమైనటువంటి అవసరంగా ఒక ఉపయోగకారకమైనటువంటి భావనగా ఆ భూమిక యొక్క స్థితే వేరు. అందులో ఈక్వేషన్స్ మారిపోతుంటాయి అంటాను చూడండి, అదన్నమాట. ఈక్వేషన్ మారినట్టుగా కనిపించేది రాగబంధం అయితే నిజానికి మారుతూ ఉండేది అనురాగబంధం. ఇక మూడవ స్థాయికి వెళ్ళినప్పుడు దానిని ప్రేమబంధము అన్నారు. ఆ ప్రేమబంధం బహుశా మిగిలిన ఆ 90లో 100లో 90 పోతే 10లో వీళ్ళొక 8% అనురాగబంధం గనక పోతే నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఆత్మానుసంధానం చేసుకునేటువంటి వ్యక్తులు కేవలం ఆ 2%లో ఆ ఆవృత్తంలో ఉంటారు. వాళ్ళు ఆలోచనలు ఒకటిగా ఉంటాయి, దాన్ని వీళ్ళ మనం లైక్ మైండెడ్నెస్ అంటున్నాం. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్స్ ఫ్లాక్ టుగెదర్ అంటాం, ఏదో చెప్పుకుంటూ ఉంటాం. కానీ కలిసిన 10 మందికి ఏ ఆలోచన ఉన్నది అంటే పరతత్వం అంటే ఏమిటి, పరబ్రహ్మం అంటే ఏమిటి, పరబ్రహ్మము యొక్క స్వరూపం ఏమిటి, పరబ్రహ్మము యొక్క విచారణ ఏమి, పరబ్రహ్మము ఎక్కడ ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు, అది పదార్థమా పరమార్థమా యథార్థమా, ఈ తాత్వికమైనటువంటి చింతనాభూమికలో ఉండేటువంటి ఈ 2% నిజానికి పునర్జన్మ లేకుండా చేసుకునేటువంటి ఒక ప్రయత్నంలో ఉన్నటువంటి వారే. మొదటి 90 మందిని మీకు పునర్జన్మ ఉందా కావాలా అక్కర్లేదా అంటే ప్రైవేట్ గాను పబ్లిక్ గాను వాళ్ళు ఒప్పుకునేటువంటి మాట, మాకు ఈ జన్మ బాగుంది ఇంకా చాలా సాధించాలి, టైం చాలలేదు, భగవంతుడి దయలేక ఒట్టి 60 ఏళ్లే ఇచ్చాడు 40 ఏళ్లే ఇచ్చాడు, మళ్లీ జన్మంటూ ఉంటే మళ్లీ రేపంటూ ఉంటే అంటుంటారే వాళ్ళంతా 90%. నెక్స్ట్ ఈ 10%లో ఉన్నటువంటి అనురాగ బంధం వాళ్ళు అటు ఇటు మారుతూ ఉంటారు. ఎలా, మీరు మీకు మళ్లీ పునర్జన్మ కావాలా, వస్తే కాదనం, కావాలని పెద్దగా అడగం అంటారు. మిగిలిన 2%ని అడగండి, మాకు జన్మ ఉన్నదా జన్మ లేదా, అసలు మేమున్నామా, ఇప్పుడు ఉండి లేనట్లా అప్పుడు లేకుండా ఉన్నట్లా, కాబట్టి మాకు పరబ్రహ్మతత్వం యొక్క విచారధారలో మా మనస్సుకు ఒక స్ఫురణ కలిగింది. ఏమిటా స్ఫురణ అంటే, కనిపిస్తున్న ఈ దేహము మాత్రమే పోతున్నది కాని దీనిని ఇంతకాలము నడిపించిన నిలిపిన సంస్థితమైన పూర్ణ ప్రజ్ఞతో ఉన్నటువంటి ఆత్మ, దానికి చావు లేదు మార్పు లేదు, అది ఎరుకగా చైతన్యంగా హృదయస్థానంలో నిలకడ చెందే ఉన్నది గనక అదే నేనుగా, అంటే తత్వమసి స్థాయిలో వాడు ఉంటున్నాడు. మొదటి 90% రాగబంధంగా, తర్వాత వారు అనురాగబంధంగా, ఈ మిగిలిన 2%ని ప్రేమబంధంగా ఉంచినట్లయితే ఈ ప్రపంచం తరించేదెట్లా, వీల్లేదు. ఈ 2%తో ప్రమాదం లేదు, వాళ్లకి ప్రపంచం అక్కర్లేదు, నిజానికి ప్రపంచానికి కూడా వాళ్ళు అందుబాటులో ఉండరు. ప్రపంచం అంటే ఏమిటంటే ఈ మొదటి 90% రాగబంధంలో అల్లాడుతూ ఈ బంధనలో నుంచి బాంధవ్యాన్ని, బాంధవ్యంలో నుంచి ఒక బంధనని, బంధనలో నుంచి ఒక మోహాన్ని, మోహంలో నుంచి ఒక వ్యామోహాన్ని, వ్యామోహంలో నుంచి ఒక వ్యసనాన్ని పొంది వదుల్చుకోలేక మొయ్యలేక తట్టదింపలేక పుట్ట నింపలేక ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకుంటూ కొట్టుమిట్టాడేటువంటి ఈ జీవుడి కోసం అదిగో ఆ 2% ఎదురు చూస్తుంటారు. అందుకనే యదాయదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం, అంటే కేవలము సామాజిక పరమైన రాజకీయపరమైన మతపరమైన జాతిపరమైన వర్గపరమైన వర్ణపరమైనటువంటి విభేదాలు ఏర్పడినప్పుడే నేను వస్తాను అని కాదు, మానవ జన్మ ఎత్తినటువంటి మానవుడు తాను ఆచరించవలసినటువంటి కనీస ధర్మాన్ని కూడా వాడు మరచిపోయి తనలో ఉన్నటువంటి పశువుని ప్రేరేపించుకుని తనలోనే ఉన్నటువంటి పశుపతి తత్వాన్ని గనక అర్థం చేసుకోకుండా జీవించటం మొదలుపెట్టినట్లయితే ఆనాడు ధర్మానికి గ్లాని జరిగినట్లుగా లెక్క. ఆ ధర్మగ్లాని జరిగినటువంటి వేళ, మానవుడు ధర్మాచరణకి దూరమైనటువంటి వేళ, మళ్లీ వాడికొక్కసారి ధర్మ ప్రబోధం చేసి ధర్మ ప్రచారం చేసి ధర్మ ప్రసారం చేసి మానవుణ్ణి ఉన్మనీ స్థితికి తీసుకువెళ్లాలి. ఉన్మనీ స్థితి అంటే ఉత్మని, ఉత్తంటే ఉన్నతమైన మన మనస్సు. మనస్సు అందరికీ ఉంది, మనందరికీ ఓ మనస్సు ఉంది, దాని స్థాయి ఏమిటి మనకు తెలియదు. పరమాత్మకి తెలుసు. కనుక ఆ ఉన్న మనస్సుని ఉన్నత మనస్సుగా, ఆ ఉన్నతమైనటువంటి మనస్సుని మనోన్మనీ స్థాయిలోకి, మహోన్నతమైనటువంటి స్థాయిలోకి నడిపించటానికే పరమాత్మ అనేక రూపాలలో అనేక అవతార ప్రవాహంగా ఈ ప్రపంచంలోకి వస్తూనే ఉంటుంది. ఈ రావటంలో ఈ దేశం చేసుకున్న అదృష్టం, అవతారమూర్తులంతా ఈ దేశంలో వచ్చారు. ఈ అఖండ భారతావరి నిండా ఎవరున్నారు అంటే, ఒక తాత్వికమైనటువంటి విచారణలో గణాంకంలో తేలింది ఏమిటంటే, 36,000 మంది యోగులు ఈ భారతదేశాన్ని అన్ని వేళలా కాపాడుకుంటూ ఉంటారు. బయట జరిగే పరిణామాలకి వాటికి వాళ్లు సంబంధం లేదు, కనపడరు, ప్రమేయంగా ఉండరు. అందున ఆంధ్రదేశంలో సుమారు 3,600 మంది ప్రచ్ఛన్న యోగులు ఈ ధర్మ ప్రచార ప్రసార మాధ్యమంలో ఉండి ప్రపంచాన్ని ప్రబోధం చేస్తూ ఉంటారు అని ఒక భావన. అది వేల్టి మాట కాదు, మన హరిదాసులు సంకీర్తనం చేసేటువంటి వారు కళాస్వరూపాలుగా పరమాత్మ యొక్క కథలు గాథలు గాథలుగా జానపదుల మధ్య, జానపదుల హృదయాలలో పరమాత్మ భావనని పాదుకునేట్టుగా చేసినటువంటి వారందరూ కూడా ఈశ్వర సమానులే. ఎందుకంటే భగవంతుడు తనను గురించి తాను చెప్పుకునే అవకాశం లేదు ఆయనకి. భగవంతుణ్ణి అనుభవించినటువంటి భక్తుడికి ఆయన గురించి చెప్పవలసినటువంటిది ఒక బాధ్యత గనక, ఆ బాధ్యతని పూర్ణంగా స్వీకరించినటువంటి ఆ ఈశ్వర తుల్యమైనటువంటి సమానులైనటువంటి వారందరూ కూడా ఏం చేస్తారంటే, హరిదాసులుగా, భాగవతులుగా, నటులుగా, కళాస్వరూపాలుగా, పండితీ మండితులుగా, కవులుగా వచ్చి ఈ భగవంతుని యొక్క తత్వాన్ని బహుముఖీనంగా ఈ ప్రపంచానికి చాటుతూ ఉంటారు. ఆంధ్రదేశం ఎందుకని ఈ 3,600 మంది లెక్క ఏమిటి ఇక్కడ ఎందుకున్నారు అని విచారణ చేస్తే, ఈ ఆంధ్రదేశానికి అంటే తెలుగుదేశానికి త్రిలింగ దేశము అని పేరు. 3 లింగాలున్నాయి, 3 ప్రాంతాలలో 3 లింగాలున్నాయి. ఆ దేవుళ్లు కూడా ప్రాంతాలు చూసుకుని వెలగలేదు, వెలయలేదు. ఆయా ప్రాంతాలలో వారున్నారు, శివస్వరూపంగా ఉన్నారు. అందుకనే విశ్వనాథ వారు ఒకనొక సందర్భంలో ఈ తెలుగు జాతిని గురించి ఒక మాట మాట్లాడుతూ, ఓంకారస్వరలీనమై నిగమనాదోపాసనాధీనమై కైంకరీయ ప్రతిపాద్యమై భువన రక్షాదక్షమై తాండవాహంకార స్థిరచంద్రయశకల చైత్య ప్రాప్త శాంతత్వమై శంకాసంకులమైన నీవునికి ఆశాసిద్ధి కల్పించుతన్. అసలు ఈ ఆంధ్రదేశంలో పుట్టిన వాడికి వాడు జీవన్ముక్తుడవుతాడయ్యా అన్నాడు ఆయన. ఎందుకుట అంటే, 3 ప్రాంతాలలో ఉన్నటువంటి శైవాలయాలలో నుంచి సుప్రభాతాంచిత నవప్రభాత వేళ వినిపించేటువంటి ఆ నిస్తంద్రమంద్రమైనటువంటి ఓంకారనాదము ఈ గాలిలోనే మిళితమై ఉన్నది గనక, ఏ గాలిని పీలుస్తున్నావంటే ఓంకారాన్నే పీలుస్తున్నావు గనక నీకు ప్రత్యేకంగా ఉపాసనే లేదన్నాడు ఆయన. కనుకనే వేద ప్రామాణికంగా కూడా ఈ ఆంధ్రత్వము అంటే తెలుగువాడిగా గనక జన్మ ఎత్తినట్లయితే, వాడు ఏదో ఒక రోజున ఒక శంకని ఆధారం చేసుకుని, ఒక సందేహాన్ని ఆధారం చేసుకుని, ఒక హేతువుని ఆధారం చేసుకుని పరతత్వం వైపు నడుస్తాడు. ఎందుకంటే నాయితి 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 నేతి నేతి అనుకుంటే గదా అసలు విషయం ఏమిటో తెలిసేది. అదేమిటో ఒక్కసారే తెలిస్తే మరి ప్రపంచం యొక్క ఉనికి అర్థమయ్యేదట్లా. కనుక ఇది కాదు ఇది కాదు అంటూ ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ లో నుంచి జీవుడు తనను తాను ఉద్ధరించుకోవాలి. ఈ క్రమ పరిణామ దశలో ఆంధ్రుడు ముందుంటాడు, అంటే తెలుగువాడు ముందుంటాడు. ఉండి దేవుడు లేడన్నవాడు ఇక్కడే ఉన్నాడు, ఉంటే దేవుడంటూ ఉంటే ఇక్కడే ఉన్నాడని చెప్పినవాడు ఇక్కడే జమిలీగా, అది ఏ కాలం తీసుకోండి ఏ సందర్భం తీసుకోండి ఇద్దరూ అక్కడే పక్క పక్కన కూర్చొని ఉంటారు. ఈ ఉన్నవాడు ఉన్నాడు అన్నవాడు వాటితో ఏం పెద్ద పేచీ లేదు, స్పర్ధ లేదు, వాదన లేదు. మరి లేడంటున్నవాడే ఎట్లా ఉన్నాడు అంటే, ఆ లేడు అంటున్నవాడు హేతువు ద్వారా పరమాత్మని చూస్తున్నాడు, ప్రశ్నిస్తూ సమాధానపడుతూ ఇది కాదేమో ఇది కాదేమో ఇది ఎట్లా అవుతుందని ఒక తార్కికమైన విధానంలో. కాని ఇద్దరు ఏం చేస్తున్నారయ్యా అంటే, చివరికి భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకుని సమాధానపడుతున్నారు. కనుక ఈ ఆంధ్రదేశంలో ఏర్పడినటువంటి ఈ జీవన్ముక్త స్థితి మనం అదృష్టవంతులంగా మనం భావన చేయాలి. అందుకనే ఈ రాగ అనురాగ ప్రేమ బంధాలలో రాగం మనకు తెలుసు, అనురాగం నెమ్మదిగా అర్థమవుతోంది. నావాడు అనుకున్నవాడు నావాడు కాకుండా పోతున్నాడు. నేను అమితంగా గౌరవించిన నా అన్న నన్ను అక్కున చేర్చుకోవటం లేదు. ప్రాణాధికంగా ప్రేమించినటువంటి నా తమ్ముడు నా బాగోగులు చూసేటువంటి సమయం లేదంటున్నాడు. కానీ ప్రేమబంధంలో ఉన్నటువంటి సాధకుడు, జ్ఞాని ప్రపంచంలో ఉన్న వారందరినీ తనవారిగా, తనవారందరినీ కూడా ప్రపంచం కంటే అభిన్నంగా, అన్నీ ఒకటిగా, అంతా ఒకటిగా, అంతా అదేగా చూడగలిగినటువంటి ఒక మానసిక భావనా స్థితిని తాను ఏర్పరచుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.